కొంచెం అలాంటి పరిస్థితే సమాజంలోనూ ఉంటుంది. మనకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు కూడా సమాజంలోని భాగములే. మానవీయ సమాజంలోని హ్యుమానిటీ, ఈ సమాజం గురించి నేను మాట్లాడటం లేదు, మానవ జాతి యొక్క సమూహంలోని భాగములే. వారందరూ కూడా ఈ సమర్థుడైనటువంటి గురువు యొక్క ప్రవాహములో మనతో పాటు ప్రయాణిస్తున్నారు అనేటటువంటి భావన చేసుకుంటూ ఉండండి. చేసుకుంటూ ఈ పద్ధతిని మీరు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం చేసుకుంటూ ఉండండి. వీరంపులల్లా ముందు గురువు, గురువుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు, అంత అద్భుతమైనటువంటి వ్యక్తికి మీరు సమర్పణ చేసుకోండి. ఆ గురువు యొక్క ప్రేమలో మీరు మునిగిపోండి, మీ కుటుంబ సభ్యుల్ని ముంచేయండి, తర్వాత మీ సోకాళ్ళ శత్రువులను కూడా ముంచేయండి. ముంచేస్తూ ముంచేస్తూ ఉండగా మనం అసలు టాపిక్ వద్దాం. దేనికోసం ఇక్కడ సమావేశమయ్యాము? మానవ జాతి. లెక్క చూసుకుంటే మనం 800 కోట్లు దాటిపోయాం అంటున్నారు. కానీ పృథ్వీ గ్రహం మీద ఉన్నటువంటి మానవ జాతిని కనుక మనం లెక్క కట్టుకుంటే ఈ 800 కోట్ల సంఖ్య చాలా నగణ్యమైనటువంటి సంఖ్య, లెక్కలోకి తీసుకోవలసినటువంటి సంఖ్య కాదు. 84 లక్షల జీవకోటిలో వీడు ఒకడు. అంటే మిగతా ఎన్ని జీవికోట్లు ఉన్నాయి పృథ్వీ మీద అంటే 83,93,999,999. కానీ ఈ సంపూర్ణ ప్రపంచాన్ని మనం కనుక జల్లెడ పెట్టి జల్లించిన సైంటిస్టులు వాళ్ళ యొక్క అన్ని పరికరములు ఉపయోగించిన గెలాక్సీస్ ఆఫ్టర్ గెలాక్సీస్ వెతికిన మానవుడు లాంటి ఇంకొక ప్రాణి వాళ్ళకి కనిపించటం లే. హ్యుమానిటీ, మానవ జాతి అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది ఏ గ్రహం మీద లేదు, ఏ సోలార్ సిస్టంలో ఉందో లేదో కూడా తెలియదు, ప్రస్తుతానికి దొరకటం లేదు. అంటే ఇదంతా ఏంటి మనకు చెప్పేది? ఇంత విశాలమైనటువంటి విశ్వములో మానవ జాతికి ఒక విచిత్రమైనటువంటి స్థానం ఉన్నది. విచిత్రమైనటువంటి స్థానం ఉన్నప్పుడు, విలక్షణమైనటువంటి స్థానం ఉన్నప్పుడు విలక్షణమైనటువంటి బాధ్యతలు కూడా ఉంటాయి. మిగతా జీవ జంతువులు లాగా మనము ప్రకృతికి వశమై జీవించటం లేదు. అదొకటే తేడా మిగతా జంతువులకి మనకి, మిగతా ప్రాణులకి మనకి, దేవతలకి మనకి కూడా. దేవతలు కూడా ఖచ్చితమైనటువంటి ప్రకృతి నియమాన్ని పాటించవలసిందే. ఇప్పుడు బ్రహ్మ కోపం వచ్చి నేను రిజైన్ చేస్తాను అనలేడు, పాపం రెడీగా ఉన్నాడు కదా రాబోయేటటువంటి బ్రహ్మవుడు ఆంజనేయ స్వామి, భవిష్యత్ బ్రహ్మ. అతనికి తీసేసుకోండి బాబు, నాకు ఈ పోస్ట్ వద్దు అనలేడు. విష్ణువు ఆ మాట అనలేడు, శివుడు ఆ మాట వినలేదు, దేవతలు ఎవరు కూడా ఆ మాట అంటానికి వీల్లేదు. వాళ్ళకి అప్పచెప్పబడినటువంటి కాల ప్రమాణములో, సమయంలో వాళ్ళు ఖచ్చితంగా జీవించవలసిందే. జీవించిన తర్వాత వాళ్ళ పరిణామ క్రమంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్లాల్సిందే తప్ప వాళ్ళ చేతిలో ఏమీ లేదు, దేవతల చేతిలో ఏమీ లేదు, మిగతా ప్రాణికోటి జంతువుల చేతిలో కూడా ఏమీ లేదు. ఆవు ఆవులాగే ఉంటుంది, దూడ దూడలాగే ఉంటుంది, గేదె గేదెలాగే ఉంటుంది. కానీ మనిషో ఇటు రాక్షసుడు అయిపోవచ్చు, అటు దేవుడు అయిపోవచ్చు. ఆ విచిత్రత అర్థం చేసుకోండి. మీ యొక్క సామర్థ్యాన్ని అది మర్చిపోయాం మనం. ఎందుకు మర్చిపోయాం అంటే కారణం ఏమీ లేదు, మర్చిపోయాం అంతే. అది మరుపు చాలా సహజం. ఎలా మర్చిపోతాం మాస్టరు? లెక్చరర్స్కి అయితే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. 17 ఏళ్ళ బట్టి 18 ఏళ్ళ బట్టి 20 ఏళ్ళ బట్టి అదే సబ్జెక్ట్ చెప్తూ ఉంటాం. కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ క్లాస్కి వెళ్ళాలంటే మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిందే. మరి నువ్వు చెప్పిందే కదా పాఠం, ఎందుకు ప్రిపేర్ అవుతున్నావు? ఇంతటి కెమిస్ట్రీ నా గురించి చెప్పుకుంటున్నాను, మిగతా కెమిస్ట్రీ లెక్చరర్స్ గురించి చెప్పటం లేదు. మరి అలాంటప్పుడు ఈ విశాల విశ్వానికి సంబంధించినటువంటి, చేతనత్వానికి సంబంధించినటువంటి అవగాహన మనం మర్చిపోతే ఆశ్చర్యం ఉంది. అందులో దాన్ని మనం గుర్తు కూడా చేసేవాడు ఎవడూ లేడు గుర్తు చేసుకోమని. అలా మర్చిపోతున్నాం మనం, చాలా సహజం అది. కానీ మర్చిపోయినప్పుడు, నువ్వు మర్చిపోయావు అని చెప్పినప్పుడు గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనదే. గుర్తు చేసుకోను, చేసుకోక్కర్లే, అలాగే ఉంటాం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టర్ ఇదంతా నేర్చుకోకపోతే ఏమవుతుంది? పరీక్షల ముందు చదువుకోకపోతే ఏమవుతుంది, మార్చ్ సెప్టెంబర్ మీ ఇష్టం ఎన్నిసార్లు అయినా మహామహారాజపోషకులు అవ్వచ్చు మీరు ఆ సంస్థకి, అది మంచిదే, దానికి ఉంది మీ ఇష్టం అది. కానీ ఒకసారి మీ విలక్షణత మీకు అర్థమవుతే, ద యునీక్ ప్లేస్, ఈ విశాల విశ్వములో మీరు ఇటు చూసినా అటు చూసినా అణోరణీయ మహతోమహీయ, అణువులోకి వెళ్ళిపోండి, యాటంలోకి వెళ్ళిపోండి, ఆ యాటం యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాల్లోకి వెళ్ళిపోండి. మీరు అక్కడ కూడా మనిషికి ఉన్నటువంటి ఇండివిజువాలిటీ మనకు కనిపించదు. బయటికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణానుగతంగా జీవించవలసిందే తప్ప, నాకు మూడ్ వచ్చేసింది నేను మారిపోవాలి అనుకుంటే అది మారలేదు. ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్గానే ఉండాలి, ప్రోటాన్ ప్రోటాన్గానే ఉండాలి, న్యూట్రాన్ న్యూట్రాన్గానే ఉండాలి. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే ఏమవుతుందంటే రేడియో యాక్టివిటీ అంటాం. ఆ మార్పు జరగటం మొదలెడితే రేడియో యాక్టివిటీ అంటే యాటమిక్ ఎనర్జీ. నిన్న జరిగింది కదా, ప్రపంచం అంతా ఒకసారి గడగడలాడింది. మనం ఇంత చేస్తే ఏమీ చేయలేదు, మూడు బ్లాస్టులు చేసాం అంతే, టపాకాయలు పేల్చాం మూడు, దానికే ప్రపంచం అంతా కూడా ఏమో ఏమైపోతున్నామో మనం అని గాభరా పడుతుంది. ఆ శక్తి, ఏ శక్తి, నిరంతరము మన్ని పైకి అభివృద్ధి పరిచేటటువంటి శక్తి, పైకి లేపేటటువంటి శక్తిని మనము ఈ క్షణం నుంచి మన జీవితంలోకి ప్రవేశింపజేసుకోగలం. ఎప్పుడు ప్రవేశింపజేసుకోగలం, మన జీవితం అంతా స్వకేంద్రితమే అయిపోయింది కదా. సెల్ఫిష్ అన్ను నేను, వీఆర్ నాట్ సెల్ఫిష్, వీఆర్ సెల్ఫ్ సెంటర్డ్. ముందు మనకేమవుతుంది అంతే చాలు, మిగతా వాళ్ళకి ఏమవుతుందో మాకు అనవసరం. అది అసలు ఆధ్యాత్మికతే కాదు, అదే ఆధ్యాత్మికత అనే పేరుతో చలామణి అవుతుంది. దయచేసి ఈ తప్పుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి మీరు ఆ తప్పుకు లోను కాకండి. ఆధ్యాత్మికత అది కాదు, మీ కొడుకు ఉద్యోగం వచ్చేసింది, మీ రోగం నయమైపోయింది, అసలు అది ఆధ్యాత్మికతే కాదు. అది ఆధ్యాత్మికత యొక్క అతి తుచ్ఛమైనటువంటి అంశము. ఆధ్యాత్మికవేత్తలు అందరూ కూడా రోగ నివారణ చేయగలరు, సైంటిస్టులు డాక్టర్లు చేయలేని రోగాన్ని వాళ్ళు నివారించగలరు. వెంకయ్య స్వామి దగ్గరికి, వెంకయ్య స్వామి పేరు ఎందుకు ఎత్తుతున్నారంటే ఏమీ చదువుకోలేదు అతను. అసలు అతని భాష ఎవరికి అర్థం కాదు, గ్రామీణ భాష. అతని దగ్గరికి ఎంతమంది రోగార్తులు, డాక్టర్లు ఫెయిల్ అయ్యి డాక్టర్లు చేత చేతగానే రోగార్తులు వెళ్ళారు, అతను ఎంతమందిని నివారణ చేశాడు. అంచేత మీ బాధ తగ్గించటాలు, మీ బాధలు పోవటాలు అవి ఏంటి అంటే చిన్న చిన్న విషయాలు, అవి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కానీ కాదు. అదే ఆధ్యాత్మికత అనుకుంటున్నాం మనం. అసలు దాని జోలికి వెళ్ళకండి మీరు. ఏంటి మరి ఆధ్యాత్మికత అంటే, ఏ విధమైనటువంటి జీవితాన్ని మనం చేతిలోకి తీసుకుంటే, ఏ విధమైనటువంటి ఆలోచన సరళిని మనం నేర్చుకుంటే ఆధ్యాత్మికత అనేటటువంటి పదానికి అర్హులవుతామో దాని గురించి ఆలోచించుకుంటే, మన యొక్క మానవ జాతి యొక్క వికాస క్రమాన్ని చూసుకుంటే, మనకి గబుక్కుని నోటికి గుర్తు వచ్చేటటువంటి పేర్లు ఏంటి, ఓ క్రైస్ట్, ఓ మొహమ్మద్, ఓ యోగి పేర్లు గుర్తొస్తాయి మనకి, మహానుభావుల పేర్లు గుర్తొస్తాయి, రాజుల పేర్లు గుర్తురావు. ఆ రాజుల పేర్లు కూడా ఎప్పుడు గుర్తొస్తాయంటే వాడు మంచి పనులు చేసి ఉంటే, యోగ సంబంధమైనటువంటి పనులు చేసి ఉంటే. అక్బర్ పేరు చెప్పుకుంటూ ఉంటాం, అతని ఎంత యోగి, ఎంత యోగ సాధన చేసినటువంటి వాడు చాలామందికి తెలియదు. అతని రాజ్యంలో, రాజ్యం కాదు అతను, కిలా, రెడ్ ఫోర్ట్, కిలా అంటే ఏంటి, కోట, కోటలో గజశాల ఉండేది. గజశాల ఉంటే అక్కడ ఏనుగు కనుక కొంచెం మిస్బిహేవ్ చేసి పిచ్చెత్తినట్టు చేస్తే అక్బర్ వెళ్ళిపోయేవాట. అక్కడికి అక్బర్ కళ్ళల్లో ఒక చూస్తే లొంగిపోయేట. అక్బర్ యొక్క ఆ లక్షణాల గురించి ఎవడు రాయడు, అతను ఏ యోగ సాధనలు చేశాడో, అతను ఏ విధమైనటువంటి ఒకే ధర్మం స్థాపించాలి అనుకున్నాడో దాని గురించి మనమేం రాయం. ఇంచేతంటే హిస్టరీ రాసేవాళ్ళు, చరిత్ర రాసేవాళ్ళకి యోగపరమైనటువంటి దృష్టి లేదు, దాని గురించి వాళ్ళు ఆలోచించరు, అదేదో మామూలు విషయం అనుకుంటారు. అలాంటి వాళ్ళని అక్బర్ ది గ్రేట్ అని పిలుస్తూ ఉంటాం మనం. ఇలాంటి మహానుభావుల్ని మనం ఎందుకు గుర్తుంచుకుంటున్నాం, ఏం చేశారు వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గం ఏమిటో మనం ఆలోచించుకుంటే, మన మానవ జన్మ ఎత్తినటువంటి మనము ఏ విధంగా ఆలోచించుకోవాలో అర్థమవుతుంది. దాని గురించి ఆలోచించుకోండి. హౌ టు లివ్, యూనివర్సిటీ ఫస్ట్ రావాలా, మన వాళ్ళు ఎంతెత్తుకు ఎదగాలి, ఎన్ని లక్షలు సంపాదించాలి, ఎన్ని కోట్లు సంపాదించాలి, మంచిది ఇది వద్దంటలే నేను. డబ్బు లేకుండా పల్లెట్లా జరుగుతాయి? ఆశ్రమాలు కట్టాలన్నా డబ్బు కావాలి. డబ్బు వద్దు అంటలే నేను. డబ్బు మీద యావ వద్దు అంటున్నా. రెండింటికి తేడా ఉంది, చాలా తేడా ఉంది రెండింటికి కూడా. శ్రీకృష్ణ సీరియల్ కనుక మీరు చూస్తూ ఉంటే మీకు ఈ విషయాలు చాలా బోధపడతాయి. మరి అది ఆ కాల మహిమో ఏమిటో తెలియదు, కానీ అద్భుతంగా తీస్తున్నాడు అది. అద్భుతం, పరమాద్భుతంగా ఉంది. అంచేత ఎప్పుడైనా ఈ ఆదివారం నాడు కనుక నా ప్రోగ్రామ్స్ ఏమైనా పడితే శ్రీకృష్ణ టైం అప్పుడు మాత్రం నో కాంప్రమైజ్, శ్రీకృష్ణ చూడాల్సిందే. ఏమిటక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సుధాముడి చరిత్ర మీరు చూసే ఉంటారు కదా, ఇంకా చెప్పడం ఎందుకు? మానవ జన్మలో మూడు రకాలైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి ఈ మార్గంలో వెళ్ళటానికి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎక్కడి నుంచి మొదలెట్టి ఎక్కడికి వచ్చానో. ఆ సూత్రము మీకు తెలియకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మొదటి పాయింట్ ఏంటి అంటే, మన జన్మే ఒక విలక్షణమైనటువంటి జన్మ. ప్రతి మానవుడి జన్మ విలక్షణమైనటువంటి జన్మే. యునీక్ అంటాను దాన్ని ఇంగ్లీష్లో. యునీక్ అంటే ఇంకా దానికి రిపిటిషన్ ఏమి ఉండదు, రెప్లికా ఏమి ఉండదు. ఎవరి జీవితం వాళ్లే, ఆ జీవితంలో ఉన్నటువంటి విలక్షణత ఇంకోళ్ళ జీవితంలోకి రాదు. ప్రతి జీవి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వమే. కానీ ఆ విలక్షణమైనటువంటి వ్యక్తిత్వాన్ని పొందటానికి ముందు వీడు బీజం నుంచి అంకురించి వృక్షంగా మారాలి. విత్తనాలు చూస్తే అన్నీ ఒకలాగే ఉంటాయి, కానీ విత్తనాలు పక్క పక్కన నాటి విత్తనాలు పెరిగి పెద్ద అయ్యాక ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు మీరు చూస్తే కొమ్మల యొక్క యాంగిల్లో డిఫరెన్స్ ఉంటుంది, షేపులో డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి విత్తనంలోంచి ఉద్భవించేటటువంటి ఆ చెట్టు వేరువేరు రకాలుగా ఉంటుంది, వేరువేరు షేపుల్లో ఉంటుంది, వేరువేరు వైపు వాటి శాఖలు ఉండి ఉంటాయి. ఇక్కడ కూడా మన జీవితాన్ని మనం గమనం చేస్తే విత్తనాల రూపంలో ఉన్నాం. పొద్దున్నే నిద్రలేస్తాం, న్యూస్ పేపర్ చూస్తాం, వాళ్ళ వాళ్ళ ఉద్యోగ ధర్మాలు బట్టి వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటూ ఉంటారు. వెళ్ళగానే వాడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని ఎవడో అవుతూ ఎదుర్కొండాలేడో వాడి గురించి తిడుతూ ఉంటాం, వాడి యొక్క తప్పుల్ని బేరీజు వేస్తూ ఉంటాం. ఇంకేంటే మనలో ఏం తప్పులు ఉండవు కదా, మనలో ఏం తప్పులు లేవు కనుక ఎదుటి వాడి తప్పుల్ని మనం గుర్తించగలుగుతున్నామేమో, దేవుడికి తెలియాలి అసలు రహస్యం ఏంటో. ఆ తర్వాత మెల్లిగా అలసిపోతాం. ఇంచేతంటే ఏ పని చేయకుండా కూర్చోవటం పెద్ద అలసట కారణం. ఇంటికి వస్తాం, పని చేయని చికాకులో ఇంట్లో ఎవరు కనిపిస్తే వాళ్ళని దులిపేస్తాం మనం. దులిపేశాం కనుక విసుగు తగ్గించుకోవటానికి ఇంకోటి ఇంటికి వెళ్తాం, వాడు విసుగులు ఉంటాడు, ఇద్దరు విసుగులు. ఎప్పుడో నేను మా స్నేహితులతో చెప్తూ ఉంటాను, నాకు మ్యాథమెటిక్స్ ఎక్కడో దెబ్బతింటుందయ్యా. ఒక విసుగు చెందినటువంటి వ్యక్తి రిలీఫ్ ఫీల్ అవ్వటానికి ఇంకో విసుగు చెందినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే లెక్కల ప్రకారం అది రెండు విసుగులు అవ్వాలి కదా. ఒక బోరు చెందినటువంటి వ్యక్తి ఇంకొక బోరు చెందినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, డబుల్ బోర్ అవ్వాలి. మరి అలా అవటం లేదు ఏంటో కారణం, మళ్ళీ అదేదో రహస్యం ఉండుంటుంది అక్కడ. ఇది మన జీవిత విధానం. పడుకుంటాం ప్రతిరోజు ఇంతే, విత్తనాల రూపంలో ఉన్నాం కనుక విత్తనాలన్నీ ఒకేలాగుంటాయి. మనందరి జీవిత విధానాలు కూడా ఇలాగే ఉంటాయి, కానీ ఈ విత్తనాన్నే ఒకేలాగా జీవిస్తున్నటువంటి ఈ విత్తనాలనే ఈ మానవులే. కొంచెం వాళ్ళని వాళ్ళని నాటుకోగలిగితే, ఎక్కడ నాటుకుంటారు, ఏ విధంగా నాటుకుంటారు? నాటుకోవాలి అంటే ఒక పొలం కావాలి, ఒక క్షేత్రం కావాలి. ఈ విత్తనాలను తీసుకెళ్ళి అక్కడ నాటాలి కదా. మరి ఏ పొలంలో, ఏ క్షేత్రంలో ఈ విత్తనాలని మనం నాటుతాం, దాని గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఆ పొలం కూడా మన లోపలే ఉంది. సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు అయినటువంటి గురువు యొక్క క్షేత్రంలో మిమ్మల్ని మీరు నాటుకోండి. నాటుకుంటే ఏమవుతుంది, మెల్లిమెల్లిగా ఆ భూమి యొక్క రసాయనిక ధర్మాల వల్ల, ఆ భూమి యొక్క సారం వల్ల మీరు కూడా పైకి ఎదగగలుగుతారు. ఈ ఎదగగలగటం ఎన్ని రోజుల్లో జరుగుతుంది, ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మూడు అడ్డంకులు వస్తాయని చెప్తూ ఇది చెప్పాను నేను. ఓ విత్తనం పైకి రావాలి అంటే మొట్టమొదట భూమి కరెక్ట్గా ఉండాలి, మొదటి అడ్డంకు అది. కరెక్ట్ అయినటువంటి భూమి లేకపోతే భూమిలో కావలసినటువంటి ధర్మాలు లేకపోతే, భూమిలో కావలసినటువంటి న్యూట్రియంట్స్ లేకపోతే, ఇసుకలో తీసుకెళ్ళి ఓ విత్తనాన్ని పడేస్తే ఎప్పటికీ విత్తనం మొలకెత్తదు. అలాగే ఈ మానవ జాతి, మానవుడు అనేటటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి కాన్షియస్నెస్, చేతనత్వాన్ని గురువు అనేటటువంటి సర్వజ్ఞత్వం అనేటటువంటి భూమిలో మనం నాటాలి అంటే ఏ కర్మలు చేయాలి? ఫస్ట్ అడ్డంకు భూమి, రెండవ అడ్డంకు భూమిలో నాటారు, నీళ్లు లేవు, విత్తనం మొలకెత్తదు కదా. రెండవ కర్మ వాటర్, నీళ్లు పోశారు మీరు, భూమి బాగానే ఉంది, సూర్యుడు రాలేదు, ఏమవుతుంది? విత్తనం కుళ్ళిపోతుంది లోపలే. ఈ మూడింటిని మనం ప్రారంభ కర్మలు అంటాం. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఆధ్యాత్మిక జగత్తులో ఎదగలేకపోవటానికి ఇంతమంది గురువులైనా, సర్వజ్ఞుడైనటువంటి గురువు ఉన్నా, సర్వసమర్థుడైనటువంటి గురువు ఉన్నా, సర్వవ్యాపకుడైనటువంటి గురువు ఉన్నా, ఆ గురువు మన అందుబాటులోనే ఉన్నాడు. ఇంచేతంటే సర్వవ్యాపకుడు కనుక పక్కనే ఉన్నాడు. కానీ ఎందుకు అందుకోలేకపోతున్నాం మనం? ఈ మూడింట్లో ఏదో ఒకటి అడ్డు తగులుతోంది. మన మనోభూమి కరెక్ట్గా లేదేమో, మనోభూమిని పరిష్కరించుకోవాల్సి ఉంది మొట్టమొదట. రెండు, మనకి శ్రద్ధ లేదేమో. మూడు, గురువు చెప్పినటువంటి కార్యక్రమాలను మనం ఆచరించటం లేదేమో. ఇవి మూడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మూడు కనుక మనం చేసుకోగలిగితే ఎవరికి వాళ్ళే ఆధ్యాత్మిక స్థాయిలో మహాగురువులుగా మారిపోతారు, మహర్షులుగా మారిపోతారు. ఈ మూడు మాత్రం మీరు చూసుకోవాలి. మీ మనోభూమి మీరు చూసుకోండి, మీ ఆలోచన విధానము ఎలా ఉంది? నాకే కావాలి, నా కోసమే, నా పొలంలోనే వర్షం పడాలి అని మీరు వరుణదేవుడిని ప్రార్థిస్తే నాకు తెలిసినంతవరకు ఆ మిరకలు ఇంతవరకు ఎప్పుడూ జరగదు. అది మీరు వర్షం కోసం ప్రార్థిస్తే మీ చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో అందరికీ వర్షం కురుస్తుంది. నాకు మాత్రమే ఉద్యోగం రావాలి, నా కూతురికి మాత్రమే పెళ్ళవ్వాలి, ఈ మనోభూమితో మీరు సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్తే పాపం వాడు మాత్రం ఏం చేయగలడు? నేను హరిద్వార్లో మా గురువుగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఢిల్లీలో అమర్నాథ్ కుండు అని మా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, పెద్ద ఆర్టిస్టే, ఫ్లాట్ సిస్టమ్, అతని ఫ్లాట్లో అతను ఉండేవాడు. అతను పక్క ఫ్లాట్లో ఒక క్లర్క్ ఉండేవాడు, కొంచెం పెద్ద ఫ్యామిలీ. 1962-63 ఆ ప్రాంతంలో జరిగినటువంటి, 73-74 జరిగినటువంటి సంఘటన. సరే, నేను ఇలా హరిద్వార్ వెళ్తున్నాను, మా గురువు దగ్గరికి వెళ్తున్నాను అంటే ఆ పక్క ఫ్లాట్ అతను వచ్చాడు. తన బాధలన్నీ చెప్పుకున్నాడు, ఇలా ఉంది, అలా ఉంది, నాకు అసలు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇది ఉన్నారు, అది ఉన్నారు, చాలా బాధలు చెప్పుకున్నాడు అతను. సరే, మీ గురువు గారు ఇవన్నీ తీరుస్తాడా? ఎందుకు తీర్చలేరే, అన్నీ తీర్చగలడు. సరే అయితే రేపు సాయంత్రం మళ్ళీ మీతో మాట్లాడతాను, ఇవాళ నాకు టైం లేదు అసలు అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. సరే, అతను రేపు సాయంత్రం రమ్మన్నాడు కదా అని అతను ఫ్లాట్లోకి వెళ్ళాను సాయంత్రం. అతను ఇంకా రాలే అతను. సరే వచ్చాడు, కుంటుకుంటూ వచ్చాడు. ఏమైందన్నాడు, మాట్లాడించుకోండి, చాలా బాధగా ఉందన్నాడు. సరే, ఏదో కుంటుకుంటూ వస్తున్నాడు, ఏమైందో, ఏం బాధ అయిందో అని చెప్పి కూర్చుంటే జోడు విప్పుకున్నాడు, మేజోడు తీశాడు, కాళ్ళు ఎదురకుండా జాపుకుని అమ్మయ్యా అన్నాడు. ఇంతకీ ఏంటన్నాడు, జోడు ఇరుకైంది నాకు, విప్పుకుంటే ఎంత హాయిగా ఉందో అన్నాడు. మార్చుకోవచ్చు కదా అయ్యా, అయితే కాస్త నీకు సైజుకి సరిపోయే జోడు పెట్టుకోవచ్చు కదా అన్న. ఆ మాట మాత్రం అనుకోండి సార్, నా జీవితంలో ఇదొక్కటే హాయి మిగిలింది, ఇరుకైన జోడులో బిగించుకుని మళ్ళా ఇరుకు జోడులోంచి కాలు బయట పెడితే వచ్చే హాయి మీకేం తెలుస్తుంది సార్ అన్నాడు. కొంచెం మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయేమో, ఇరుక్కుపోతాం మనం, ఇరుక్కుంటాం, ఆ ఇరుకులోంచి బయటపడితే హా. మనమే, మీకు ఉదాహరణ అర్థమైంటుంది దేనికోసం చెప్పాను నేను. ఆ ఇరుకు అయినటువంటి మనోభావం నుంచి బయటపడండి, ఇరుక్కోకండి చిన్న చిన్న, ఎందుకు కొంత పెద్దవరండి, విశాలంగా ఆలోచించడం నేర్చుకోండి. ఎంతసేపు నాయనా మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఏ లెవెల్ వ్యక్తితో మాట్లాడుతున్నారు, సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి గురువు దగ్గర కూర్చుని ఏం మాట్లాడుతున్నారు అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి సార్, అడగొచ్చు, ఇవ్వగలడు, చాలా ఆనందిస్తాడు కూడా, అబ్బాయ్యా పెద్ద కోరిక ఏం కోరలేదని. మనం అందరం కూడా గురువుని ఐస్ క్రీమ్లే కోరుతున్నాం, కానీ ఈ గురువుకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తేడా ఉండాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆనందిస్తారు మీరు పెద్ద కోరిక కోరకపోతే, కానీ గురువు బాధపడతాడు. ఇంత చెప్పినా వీడికి ఇంతేనా అర్థమైంది, ఎప్పుడు ఈ ఐస్ క్రీములు ఈ చాక్లెట్లేనా, ఎప్పుడైనా ఒక కాస్త పెద్దది ఆ మనోభూమిని విశాలంగా ఆలోచించటం నేర్చుకోండి. ఈ విశాలంగా ఆలోచించటం నేర్చుకోవటానికి మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది. నేను చాలాసార్లు ఆ కథ చెప్తూ ఉంటాను, నేను నాకు నేనే చెప్పుకుంటాను, అసలు ఆ తప్పు నేను చేస్తూ ఉంటా, ఇవాళ కూడా చేశాను ఆ తప్పు నేను. కానీ ఆ కథ చెప్పుకుంటూ ఉంటే ఎప్పుడో ఆ తప్పులోంచి బయటపడతాం మనం. అర్జునుడికి కర్ణుడికి అసలు పడదు పోటీ. కృష్ణుడు అర్జునుడికి గ్రేట్ ఫ్రెండ్ అయినా కూడా కర్ణుడిని ఎప్పుడూ పొరుగుతూ ఉండేవాడు. కర్ణుడు లాంటి దానశీలి ఎప్పుడూ లేడు, ఎక్కడా లేడు అని. నేను మాత్రం దానం చేయలేనా అన్నాడు. సరే ఓకే, దానం చేయి, మనం స్నానానికి వెళ్తున్నాం కదా, పొద్దున పూట స్నానానికి వెళ్తున్నారు అర్జునుడును శ్రీకృష్ణుడు యమునా నదిలో హస్తినపురంలో ఉంటున్న రోజుల్లో. సరే అని ఓ బంగారపు కుప్ప తయారు చేశాడు కృష్ణుడు. నేను స్నానానికి వెళ్తున్నాను, ఇది దానం చేసి రా అన్నాడు. ఇది ఎంతసేపు అన్నాడు. సరే దా పిడికలు తీస్తున్నాడు, వస్తున్న వాళ్ళందరికీ తలో పిడికిన బంగారం ఇస్తున్నాడు, నాణాలు. కృష్ణుడు తయారు చేసిన బంగారపు కుప్పాయి అది, మనం దొరికితే బాగున్నది, అంతులేదు దానికి. ఇది తీస్తున్నాడు అండ్ విడిపోతుంది. బంగారపు నాణాలు బరువు చాలా ఎక్కువ ఉంటాయి. మన సినిమాలో చూపిస్తున్నటువంటి బంగారం పెట్టవుతే ఎవరైనా పెట్టుకుపోతారు, కానీ మీరు నిజంగా బంగారం తెలిసిన వాళ్ళు అయితే తెలుస్తుంది, సూట్ కేసులో అంత బంగారం పెడితే ఎవడు ఎత్తలేడు దాన్ని, చాలా బరువుగా ఉంటుంది అది. మన అదృష్టం ఏంటంటే బంగారం గురించి మనకు చాలా తక్కువ తెలుసు. అంచేత అర్జునుడు లాంటి మహాశక్తివంతుడైనా సరే గుప్పెడు గుప్పెడు బంగారు నాణాలు తీసి వేస్తున్నాడు, తీస్తున్నాడు, వేస్తున్నాడు, అలా వస్తున్నారు. అందులో దానం ఇస్తున్నాడని తెలిస్తే క్యూ పెద్దగా ఫామ్ అయిపోయింది. ఈ లోపల శ్రీకృష్ణుడు స్నానం చేసి బయటకు వచ్చాడు. ఏ అర్జున ఏమైంది, ఉండి బావా దానం చేసి వస్తున్నాను, వెళ్ళిపోయాడు. సాయంత్రం అయిపోయింది. మళ్ళీ సాయంకాలం సంధ్యా సమయంలో స్నానం చేయటానికి శ్రీకృష్ణుడు వస్తూ, ఏం బావా అయిందా, ఇంకా అవలేదా, కుప్ప కుప్పలాగే ఉంది అన్నాడు. ఎలా ఉంటుంది, తీస్తూ ఉంటే అది పెరిగిపోతుంది అది. అప్పుడు కర్ణుడు అటు పక్క నుంచి వెళ్తున్నాడు, కొంచెం సిగ్గు విడిచి, కర్ణ దయలు ఇది బంగారం ఇలా ఉంది, దానం చేయాలన్నాడు శ్రీకృష్ణుడు. అవ్వటం లేదు, ఎప్పటికీ తరగటం లేదు అన్నాడు. అవసరానికి సేపు అన్నాడు. అంటే ఇప్పుడు అర్జునుడు నవ్వుకున్నాడు, పొద్దున్నుంచి నేను దానం చేస్తూ ఉంటే అది తరగలేదు ఇది, కర్ణుడు ఏం చేస్తాడో చూద్దాం అన్నాడు. పక్కకి రా అన్నాడు. అటువైపు చిన్న కుర్రాడు వెళ్తున్నాడు, ఇలా రా అన్నాడు, ఈ బంగారం అంతా నిధి ఎత్తుకోపో అన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. మనోభూమి దానం చేయటం, కృష్ణుడు బంగారం అక్కడ పెడితే దానం చేయటం నువ్వు గుప్పిడికి ఇప్పుడు అవడమన్నాడు, అంతా ఇచ్చేయచ్చుగా. మనోభూమి ఆ తప్పు ఎప్పుడు నేను చేస్తా మీకు చెప్పాను, కానీ ఇవాళ పొద్దున్న అదే తప్పు చేశాను నేను. ఆ మనోభూమిలో ఆ పరిపక్వత రాదు మనకి, ఆ విశాలత్వం. మరి గురువు అనుగ్రహం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, సర్వజ్ఞుడైనటువంటి అనుగ్రహం మనం భరించగలం, ఆ ఇరుకు జోళ్ళలో కాలు పెట్టినట్టే ఉంటుంది గురువుకి పాపం. ఆయన మనస్సు ఇంత, ఆయనేమో మీ మనసులో దూరం అంటాడు, దూరగలడు సర్వవ్యాపి ఆయన్ని. కానీ ఆయన బాధ అర్థం చేసుకోండి, ఆయన అలా ఇరికిస్తే ఎట్టా మనం. అంచేత ఈ మొదటిది ఆ విశాలమైనటువంటి మనస్సు. ఎంత విశాలమైనటువంటి మనస్సు మీకు కావాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళ బాధ కూడా నా బాధే, నేను ముక్తి చెందాలి, నేను ఏదో స్వర్గానికి వెళ్ళిపోవాలి, అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు గురుతత్వం సమీపానికి రాలేరు. ముక్తి పొందుతారో పొందరో నాకు తెలీదు, నేను అసలు ఆ దారిలోనే వెళ్ళలేదు, కనుక దాని గురించి నన్ను అడగండి. కానీ నాకు తెలిసిన గురువులు ఎవరు కూడా వాళ్ళ ముక్తి కోసం వాళ్ళు ప్రయత్నం చేయలేదు. వాళ్ళు నిరంతరము దేనికోసం ప్రయత్నం చేశారు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళది, వాళ్ళ భావితరాలు వాళ్ళది, వాళ్ళ యొక్క కష్ట నివృత్తికి వాళ్ళు ఏవైనా సహాయపడగలిగితే సహాయపడటానికి ట్రై చేశారు. అలాంటి మనోభూమి ఉన్న వాళ్ళకి మాత్రమే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి వీలు ఉంటుంది. కానీ అదొక్కటే సరిపోదు, మనోభూమి ఒక్కటే మార్చుకుంటే విత్తనం డెవలప్ కాదు. కానీ విత్తనం మొలకెట్టడానికి భూమి చాలా ముఖ్యం. నీళ్లు సూర్యుడు పెద్ద కష్టం కాదు, ఎక్కడి నుంచో అక్కడి నుంచి సంపాదించుకోవచ్చు, కానీ సమ్యమైనటువంటి ఫెర్టైల్ ల్యాండ్ దొరకటం కష్టం. ఆ మనోభూమిని కనుక మనం ఏర్పాటు చేసేసుకుంటే ఆ మనోభూమిలోకి ఆ గురువు యొక్క అనుగ్రహం ప్రవహిస్తుంది. దదామి బుద్ధి యోగంతం. మీరేదో అనుకుంటున్నాను మీరు సాధనలు చేస్తున్నారని, ఒక చిన్న తలని పోస్తే మీ సాధన ఆగిపోతుంది, కాళ్ళు తిమ్మిరెక్కితే మీ సాధన ఆగిపోతున్నాయి. మీరేం సాధన చేయగలరు? మనం సాధన చేయటం కూడా గురువు యొక్క అనుగ్రహమే, అది గుర్తుంచుకుందాం మనం. మీరేదో సాధన చేసేస్తూ ఉంటే, నేను ఇన్ని మాలలు జపం చేశాను, ఇన్ని కోట్లు జపం చేశాను, నేను ఇది చేశాను అది చేశాను, మీరేం చేయలేరు. ఒక చిన్న మార్పు తీసుకొస్తే చిన్న ఆలోచన విధానంలో నారదుడు విష్ణుమాయకి నేను ఎక్కడ లోబడతాను అనుకునేవాడు, వెళ్ళాడు యమునా నది ఒడ్డున ఎక్కడో, అప్పుడే దాహం వేస్తుంది శ్రీకృష్ణుడికి. అంతవరకు దాహం వేయలేదు. నారదుడికి మనస్సు వచ్చింది, విష్ణుమాయకి నేను ఎక్కడ లోగుతాను, నేను ఎంత భక్తుడినో, భగవంతుడిని నేను స్వయంగా తీసుకెళ్తున్నాను కదా, నేను చెప్పినట్టు భగవంతుడు వస్తున్నాడు కదా అన్నాడు. నారదా దాహం వేస్తుంది అన్నాడు. ఓ ముణుగు ముణిగాడు. 60 సంవత్సరాలు గడిచిపోయాయి, 60 మంది పిల్లలు పుట్టారని కథ చదువుతాం కదా నారదుడికి. మళ్ళా కాస్త విష్ణువు వచ్చి లేపితే సబూరి సాయి అంటూ ఉంటాడు ఇప్పుడు కూడా. శ్రద్ధ, ఆ శ్రద్ధ మనం డెవలప్ చేసుకుంటే వచ్చేది కాదు, అది గురువు ఇవ్వాలి. కానీ గురువు ఇస్తాడు ఎప్పుడు? మీ మనోభూమి విశాలం అవుతే. మీ మనోభూమి విశాలం అవుతేనే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ వస్తే మనోభూమి విశాలం అవుతుంది. ఈ రెండు పరస్పరము ఒకదాంతో ఒకటి జత కలిపి ఉంటే దాన్నే గురువుగారు ప్రజ్ఞ శ్రద్ధ అనేవారు. రకరకాల పేర్లతో రకరకాలుగా పిలిచారు. కానీ మనం ఈనాడు క్లుప్తంగా చెప్పుకోవటానికి విశాలమైనటువంటి మనోభూమి, చాలా విశాలమైనటువంటి మనోభూమి కావాలి దానికి. మీ దృక్పథం చాలా విశాలంగా పెరగాలి. మీరు ఎంత ఆలోచించుకోగలిగితే అంత విశాలమైనటువంటి కార్యక్రమాలు చేపట్టండి. నేను చేయగలనా మాస్టరు, మీ ఇష్టం. మీరు ఎంత దాన్ని సాగదీసుకోగలిగితే అంత సాగదీసుకోండి. మీరు ఎంత సాగదీసుకుంటే గురువు యొక్క అనుగ్రహం అంతగా వస్తుంది. హనుమంతుడి యొక్క చరిత్ర మీకు అందరికీ తెలిసిందే కదా. చిన్నప్పటి నుంచి అతనికి అనేక దేవతల యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి ఇద్దరు కాదు, ప్రతి దేవత కూడా ఆశీర్వదించారు హనుమంతుడిని చిన్నప్పుడే. వాలిని చూసి భయపడ్డాడు. భయపడి సుగ్రీవుడు హనుమంతుడు ఎక్కడ ఉండేవారు? ఋషిముఖ పర్వతం మీద ఉండేవాడు. అప్పుడు హనుమంతుడు శక్తిహీనుడా మీ ఉద్దేశంలో? అంతమంది దేవతల యొక్క మంత్రశక్తి ఆశీర్వాద శక్తి అతని దగ్గర ఉంది, అతనే సాధారణ మానవుడు కాదు. కానీ రాముడి యొక్క దర్శనం అయిన తర్వాత ఏంటి వచ్చింది మార్పు అతనిలో? సముద్రపు ఒడ్డును వచ్చింది అతనిలో ఒక మార్పు, విశాలమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పు. ఏమొచ్చింది అంటే, ఏదైనా నేను చేసేయగలను, సముద్రాన్ని దాటగలవా అంటే జాంబవంతుడు ఏమంటాడు, నేను దాటగలను కానీ తిరిగి రాలేనేమో హనుమంతుడిని అడుగుతారు. నువ్వు చేయగలవు, దాటగలవు, దాటేశాడు, రాగలవు, వచ్చేసాడు. ఆ సర్వసమర్థత ఒక అద్భుతమైనటువంటి నామంలో నిబిడి ఉంది, రామ అనేటటువంటి నామంలో. ఆ రామ అనేటటువంటి నామంలో నిబిడీకృతమైనటువంటి ఆ శక్తి మరి మనకెందుకు పనిచేయటంలే? హనుమంతుడికి పనిచేసింది కదా, త్యాగరాజుకు పనిచేసింది కదా, వెంకటేశ్వర స్వామి అనేక భక్తులలో రామనామ భక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ పనిచేసింది కదా. రామభక్తుల్ని మనం చాలామందిని లెక్క వేయగలం. మరి వాళ్ళందరికీ పనిచేసినటువంటి ఆ రామనామము మనకెందుకు పనిచేయటంలే? యొక్క మహత్యాన్ని విడమర్చటానికి, గాయత్రి మంత్రం యొక్క శక్తిని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ రామాయణంలో పెట్టాడు వాల్మీకి. అసలు రామాయణాన్ని మీరు సవ్యంగా చదువుకుంటే, రామాయణాన్ని సవ్యంగా అర్థం చేసుకుంటే ఈనాడు ధర్మాల పేరిట జరిగేటటువంటి అనేక యుద్ధాలు జరగవు. ముస్లిం మతం రామాయణమే, క్రిస్టియన్ మతం రామాయణమే, సూఫీ మతం రామాయణమే, జొరాస్ట్రియన్ మతం రామాయణమే, అన్నీ రామాయణాలే. ఇంచేత రామాయణాలు అంటే, రామాయణము మీలో ఉన్నటువంటి 3 లక్షణాలను బయటకు తీస్తుంది: సర్వజ్ఞత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వసమర్థతను బయటకు తీస్తుంది. ఇది ప్రతి వ్యక్తిలోనూ ఉంది, మీలో మాత్రమే ఉంది అనుకోకండి. అది ఈ 3 లక్షణాలు మానవ జాతి మానవ శరీరధారి అయిన ప్రతి వ్యక్తిలోనూ ఉంది, వాడు ఎవడైనా కావచ్చు. వాడు ఆ ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఈ మూడు లక్షణాలు ఆవిర్భింపజేయటానికి మన శరీరంలో ఆరు కేంద్రాలు ఉన్నాయి. రామాయణంలో ఆరు కాండలు ఉన్నాయి. ఈ ఆరు కాండల్నే మనం కుండలిని జాగరణ అని కూడా అంటూ ఉంటాం. అంచేత మనం ఆలోచించేటటువంటి ఆ విశాల దృక్పథంలో మనం ఏ సాధన చేసినా, ఏ విధమైనటువంటి జీవిత విధానాన్ని ఆచరింపజేసినా, ఆఖరికి మీరు వంట వండుతున్నా, బట్టలు కుట్టుకుంటున్నా, పిల్లవాడికి స్నానం చేయిస్తున్నా, మీరు స్నానం చేస్తున్నా కూడా, ఆ చేసినటువంటి ప్రతి చర్య కూడా ఒక రామాయణంగా ఎలా మారుతుందో రాముడు హనుమంతుడి యొక్క జీవితం మనకి తెలుపుతుంది. ఉపాసనలు ఏం చేయకలే, మీరు సాధనలు ఏం చేయకలే, మీరు చేస్తున్నటువంటి పనిని రామకార్యంగా మార్చుకోండి, విశాలమైనటువంటి దృక్పథంగా మార్చుకోండి. ఎలా మార్చుకుంటాం అన్నదే రామాయణం చెప్తుంది మనకి. అందుకే ఋషుల జోలికి రాముడు వెళ్ళలే, శబరి దగ్గరికి వెళ్ళాడు, ఉడతని అనుగ్రహించాడు. ఋషులను ఎవరిని అనుగ్రహించినట్టు మనకేం ఎక్కడ రామాయణంలో కనిపించదు. అంచేత మనమేం కంగారు పడక్కర్లే, కానీ ఎలాంటి ధర్మాన్ని మనం పాటించాలి దాన్ని కొంచెం అర్థం చేసుకోమని చెప్తున్నాను. నేను విశాలమైనటువంటి మనోభూమిని తెచ్చుకుని మనం చేస్తున్నటువంటి నిత్య జీవితంలో మన శరీరాలలో ఉన్నటువంటి ఆరు శక్తి కేంద్రాలను ఆవిర్భింపజేసుకుంటే ఆ గురువు యొక్క లక్షణాలన్నీ మనకి వస్తాయి. దానికి కుండలిని జాగరణ అనేటటువంటి పేరు తాంత్రిక పుస్తకాలలో ఉంటే, భగవత్ సాక్షాత్కారం అని ఇతర పుస్తకాల్లో రాస్తూ ఉంటారు. పేరు ఏదైనా ఫలితం ఒకటే, మార్గం ఒకటే. మన శరీరంలో ఐదు ఇంద్రియాలకి సంబంధించినటువంటి ఐదు కేంద్రాలు ఉన్నాయి. ఆ ఐదు కేంద్రాలను మనం ఎలాగో ఉపయోగించుకోగలమో, ఆ ఐదు కేంద్రాల ద్వారా మనలో నిబిడీకృతమైనటువంటి ఆ విలక్షణమైనటువంటి శక్తిని ఎలాగా ఉపయోగించుకోగలమో తెలిపేటటువంటి సాధనా విధానాన్ని కనుక మనం అవలంబించుకుంటే మతాల పేరిట ఉన్నటువంటి దెబ్బలాటలు ఉండవు. ఎందుకంటే ఎవరైనా సరే, ఒక క్రైస్ట్ అయినా, ఓ ప్రాఫిట్ మహమ్మద్ యొక్క అనుయాయి అయినా, జొరాస్ట్రియన్ పార్సీ మతాన్ని అవలంబులైనా ఎవరైనా సరే, చేసేది ఇదే. వాళ్ళ సాధనా విధానంలో కానీ మన సాధనా విధానంలో కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చేస్తున్నటువంటి సాధన ఆ ఆరు శక్తి కేంద్రాలను ఉపయోగించుకుంటే ఓకే, ఉపయోగించుకోకపోతే నాట్ ఓకే, ఆ సాధన వేస్ట్ మీకు. ఇదంతా చేసుకుంటూ విశాలమైనటువంటి మనోభూమి, ఈ ప్రపంచం అంతా ఒకటే అనేటటువంటి భావన, అనేక ధర్మాలు లేవు, ఒకటే ఒక ధర్మం ఉంది, మన శరీరంలో నిబిడీకృతమైనటువంటి ఆ కుండలిని శక్తి యొక్క జాగరణ, ఇదంతా మాట్లాడుకుంటూ ఇంకొక విషయాన్ని మనం సాధించవలసి ఉంటుంది. అదేంటి అంటే, భాష సంబంధమైనటువంటి లోపాలు, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, గుడ్ యాక్షన్స్, బ్యాడ్ యాక్షన్స్, ఇన్ యాంగ్, సమాధి స్థితి, ప్రజ్ఞాస్థితి, ఋతుంభర ప్రజ్ఞ, రకరకాల పేర్లు, కానీ ఇదంతా ఒకే స్థితి గురించి మాట్లాడుతున్నాయి. కానీ ఎక్కడైతే భాష మారిందో సబ్జెక్ట్ ఒకటైనా అవగాహన లోపిస్తుంది. తెలుగు మీడియం కెమిస్ట్రీ స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం కెమిస్ట్రీ స్టూడెంట్స్ పక్కపక్కన కూర్చుంటే కెమిస్ట్రీ ఇద్దరు మాట్లాడుకోదలుచుకుంటే మాట్లాడుకోలేరు, నేను గ్యారంటీ ఇస్తున్నా, నా అనుభవంతో చెప్తున్నా. అది ఇంచేత భాష మారింది, సబ్జెక్టు ఒకటే. అలాగే మీ యొక్క అనుభవాలు, మీ యొక్క ఆధ్యాత్మిక స్థితి, పుస్తకాల్లో రాసినటువంటి ఆధ్యాత్మిక స్థితితో పోల్చి చూస్తూ మనము ఈ రెండు మూడు సంవత్సరాల లోపల మన అనుభవాలన్నింటినీ కూడా ఒకే త్రాటి మీద నడిపించుకుంటూ విభిన్న మతాలలో, విభిన్న దేశాలలో ఒకే అనుభూతికి వేరువేరు పేర్లు ఎలా చెప్పుకున్నాయో కనుక మనం గమనించుకుంటే ఈ ధర్మాల పేరిట జరిగేటటువంటి అనేక బాధల్ని మనం నివారించగలుగుతాం. అందుకని ఆ మూడు లక్ష్యాలు నేను చెప్పానే, మూడు అడ్డంకులు వస్తాయని, ఆ మూడు అడ్డంకులు నివారించటానికి మనం మూడు కార్యక్రమాలు చేపట్టాం మనం. ఒకటి, ఒకే విశ్వము, వన్ వరల్డ్, ఎల్లలు లేనటువంటి, ఏ విధమైనటువంటి ఆంక్షలు లేనటువంటి, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటటువంటి ఒక వినూత్నమైనటువంటి ఎర్త్ ఈ ఐదారు సంవత్సరాలలో రాబోతోంది. మనకి ఇష్టం ఉన్నా రాబోయినా అది వస్తుంది. అది మా తాతగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఆయన ఆయన బావమరిది కలిసి 100 లంకణాలు చేశారట, 100 ఉపవాసాలు. అందులో మా తాతగారు ఒకటి చేశారట, మిగతా 99 మంది ఆయన చేశారట. అలాగా మనం చేసేది ఏం లే, చేసేదేదో వాడే చేస్తాడు. మనం కూడా కొంచెం ఆ ఒకటి లంకణం చేసేసి 100 లంకణాలు పూర్తి చేసేస్తే మనం కూడా చేసామని, ఈ ప్రపంచాన్ని మార్చడానికి మనం కూడా ఓ చిటికెన వేలు పెట్టామనేటువంటి ఆనందాన్ని పొందవచ్చును. రెండవది ఒకే ధర్మము. ఇప్పుడు చెప్పాను కదా ధర్మం ఒకటి ఏంటి అంటే కుండలిని జాగరణ. మన శరీరంలో ఉన్నటువంటి ఆ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది విన్నవాళ్ళు అవుతే మాస్టారు మాకు చెప్పేయండి, నాకే అభ్యంతరం లేదు చెప్పడానికి. నేను చెప్తూనే ఉన్నా ఆ సాధనలో, మీరు మనోభూమిని పరిష్కరించటమే కాకుండా కొన్ని జన్మలు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇదేం ఒక జన్మలో వచ్చేదేం కాదు, ఇది కొన్ని జన్మలు దాని గురించి ఆలోచించాల్సిన పని ఉంటుంది. ఇంజనీర్ చదవాలి అంటే 17 ఏళ్ళు ఎలా పడుతుందో 1వ క్లాసు నుంచి. మరి అత్యద్భుతమైనటువంటి ఆత్మవిద్య మీరు నేర్చుకోవాలి అంటే ఏదో ఒక జన్మలో పొద్దున ఒకసారి ఓమో మోమో అనిశం రామ అనిశం అయిపోయింది, ఇంకేముంది నాకు ఆత్మజ్ఞానం వచ్చేసిందా మాస్టర్ అంటే రాదు. నేనే షార్ట్ కట్స్ మీకు చెప్పగలను అని నేను చెప్పటం లేదు. కొన్ని జన్మలు సాధన, కానీ ఒక చిన్న ప్లస్ పాయింట్, ఒక ఆశాజ్యోతి మీకు నేను ఇవ్వగలను. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి మానవులలో ఈ విధంగా ఆలోచించగలిగిన వాళ్ళం కొంతమంది అయినటువంటి మనం మాత్రమే కనిపిస్తున్నాం. ఆ సంఖ్య లక్షలు కూడా దాటదు కనుక ఖచ్చితంగా అనేక జన్మలు బట్టి మనం ఈ మార్గంలోనే ఉండి ఉంటాం, లేకపోతే ఎందుకు ఇక్కడ కూర్చుంటాం? అంచేత ఇదే చివరి జన్మేమో, ఈ జన్మలోనే ఆ స్థితికి వెళ్ళబోతున్నామేమో, ఏమో ఫలితాలు తెలుపుతాయి. మీరు సాధన చేస్తూ ఉండండి, ఆ సాధనలో ఆ విశాలత్వము, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అనేటటువంటి విశాలత్వం మీ జీవితంలో వస్తే ఓకే, రాకపోతే కంగారు పడక్కర్లేదు. నెక్స్ట్ బర్త్, బెటర్ లక్ నెక్స్ట్ టైం కాదు, బెటర్ లక్ నెక్స్ట్ బర్త్. ఆ ఓపిక, ఆ శ్రద్ధ, ఆ నిష్ట ఉంచుకుంటూ ఒకే భాష, ఈ ఆధ్యాత్మిక అనుభూతుల్ని తెలిపేటటువంటి భాష మనము క్రోడీకరించవలసి ఉంటుంది. దానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ కళ్ళు మూసుకుని కొంచెం ఆ రామనామం అనుకుందాం. మీరేం చేయకండి, దాన్ని కళ్ళు మూసుకోండి, చెప్తాను ఏం చేయాలో. పెదవేల కదుపుతో పక్కవాడికి వినిపించకుండా రామ్ 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 కంటిన్యూ, రిలాక్స్డ్గా హాయిగా రామ్ 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 ఇలా కంటిన్యూస్గా 5 నిమిషాలు కంటిన్యూ చేసేయండి. రామ్ 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 ఉచ్చారణ చేయకుండా కళ్ళు మూసుకుని ఒక 3 నిమిషాలు అలా కూర్చోండి. రసాస్వాదన శాంతి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.